You just realized your business needed to hire someone yesterday. How can you find amazing candidates fast? Easy. Just use Indeed. Stop struggling to get your job posts seen on other job sites. With Indeed sponsored jobs, your post jumps to the top of the page for your relevant candidates, so you can reach the people you want faster. According to Indeed data, sponsored jobs posted directly on Indeed have 45% more applications than non-sponsored jobs. Don't wait any longer. Speed up your hiring right now with Indeed. And listeners of this show will get a $75 sponsored job credit to get your jobs more visibility at Indeed.com/kidsandfamily. Just go to Indeed.com/kidsandfamily right now and support our show by saying you heard about Indeed on this podcast. Terms and conditions apply. Hiring? Indeed is all you need.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు మనసా రామమోహన్ రావు నమస్కారాలు. ఈరోజు చాలా క్లుప్తముగా పరమాత్ముడు పరాత్పరుడు అయిన నారాయణుని గురించి కాస్త తెలుసుకుందాము. ఆయనను గురించి చెప్పటానికి కానీ వర్ణించటానికి కానీ నాకు తెలుసు నేను అనర్హుడనని. అయినా ఆయనపై గల భక్తిభావము, ఆయన తన కరుణాదృక్కులు అందరిపై ప్రసరింపజేయవలననే ఉద్దేశ్యము మనసులో కలిగిన వాడని నాలుగు మంచి మాటలు ఆయన గురించి మీతో పంచుకుందామన్నది నా ఆలోచన. ముందుగా స్వామిని ధ్యానించి వారిని గురించి తెలపడం మొదలు పెడతాను. విష్ణు సహస్రనామము మీకు తెలిసినదే. అందరి ధ్యానము ఈ విధంగా ఉంటుంది. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణిగుల సత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షైః ఆనందీన పునీయాదన్నగదా శంఖపాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభిర్వేద సులనిశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాస్యా శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యశ్చ విశ్వం సురనర ఖగగోభోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్రమ్యుచేతం త్రిభువనోక్షం విష్ణుమీశం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమం బుధశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. శ్రీ విష్ణువు నీలమేఘశ్యాముడు. ఆయన దేహకాంతి నల్ల కలువను లేక నల్ల మబ్బును పోలి ఉంటుంది. ఆకాశంలో ఒక నల్ల మబ్బు షికారు చేస్తూ ఉండగా చూస్తూ ఉండిన దేవతలకు ఆ నీలిమబ్బు నల్ల నయ్యవలే ఉన్నదే అని అనిపిస్తుందట. త్రిదశ పరిషత్ కాలమేఘం దదర్శ సుర అవ్యయం స్వర్గనాక త్రిదివౌ త్రిదశాలయః. స్వర్గమునకు ఈ పేర్లున్నాయి కాబట్టి త్రిదశము అంటే స్వర్గము. వీళ్ళు స్వర్గములో ఉంటారు కాబట్టి ఆ దేవతలను త్రిదశులు అని కూడా అంటారు. త్రిదశ పరిషత్ అంటే దేవతల సమూహము. మనకు త్రిదశలు అంటే కనుక మనకు బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అన్న నాలుగు దశలుంటాయి ప్రతి మానవునికి కూడా. కానీ దేవతలలో మూడు మాత్రమే ఉంటాయి, చివరిది వారికి ఉండదు. అంటే వారు వార్ధక్యము లేని వారు. మనలాగా వెంట్రుకలు జనపనార కావు. వారు చూసిన ఆ మబ్బును గురించి మహావిష్ణువుగా భ్రమించి ఏమి చెప్తున్నారో వినండి. సంతాపఘ్నం సకల జగతాం శార్ణ్య శాపాభిరామం లక్ష్మీ విద్యుల్లసిత మతసీగుచ్ఛ సచ్ఛాయ కాయం వైకుంఠాఖ్యం మునిజన మనశ్చాంతకానాం శరణ్యం కారణ్యాపం త్రిదశ పరిషత్ కాలమేఘం దదర్శ. అంటే శ్రీ మహావిష్ణువును మేఘంగా తలపోస్తే మేఘానికి ఉండవలసిన లక్షణములు ఉండాలి. మేఘం ఉన్న చోట ఇంద్రధనస్సు మెరుపుతీగ, మేఘాలను వెతికే చాతకాలు ఉండాలి. శ్రీ మహావిష్ణువు అనే ఈ నీలిమేఘానికి ఈ లక్షణాలు ఉన్నాయా అంటే, పెక్కు వనెలతో కూడిన హరివింటి వలె వారి దివ్యహస్తంలో రత్నాలు పొదిగిన శార్ణ్యం అనే విల్లు ఉంది. అంటే ఆ మాట మొదటి పాదంలో చెప్పబడినది. సంతాపాగ్నం సకల జగతాం శార్ణ్య చాపాభిరామం అని. అదేవిధంగా రెండవ పాదములో లక్ష్మీ విద్యుల్లసిత మతసీగుచ్ఛ సచ్ఛాయకాయం అంటే నల్లమబ్బు చర్యలందు మెరుపు తీగవలే హృదయమునందున్న శ్రీ లక్ష్మీదేవి బంగారం వలె భాషించుచున్నది. అంటే లక్ష్మీదేవిని బంగారు తీగతో పోల్చబడింది. అంటే మెరుపు తీగతో లక్ష్మీదేవిని పోల్చడం జరిగింది. అతస్సి అంటే అగిసె పూల గుత్తి వంటి నల్లని మేను. ఆ నల్లని మేనులో వక్షస్థలములో మెరుపు తీగను పోలిన లక్ష్మీదేవి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఆ మేఘానికి ఏ ఏ లక్షణాలు కలిగి ఉంటుందో ఆ లక్షణాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జత అవుతూ ఉన్నాయి ఈ శ్లోకం ద్వారా. వైకుంఠాఖ్యం మునిజన మనశ్చాతకానాం శరణ్యం కారుణ్యాంపం త్రిదశ పరిషత్ కాలమేఘం దదర్శ. విష్ణువు ఉండే చోటే వైకుంఠం. వైకుంఠుడని కూడా వారికి ఒక పేరు. వైకుంఠో విష్ఠర శ్రవాహ దామోదరో హృషికేశో అని అమరం చెప్తుంది. కావ్యాలలో కవులు రెండు విధములైన పక్షులను గురించి వ్రాయడం పద్ధతి. ఒకటి చాతకము, రెండవది చకోరము. చకోరము అన్న పక్షి మరియు చాతకము అన్న పక్షి ఉన్నాయో లేదో నేను చూడడం మాత్రము తటస్థించలేదు. నాకు దానిని గురించి కూడా తెలియదు. కానీ నేను విన్నది, పెద్దల ద్వారా చదివినది ఏమిటంటే, చకోరాల ఆహారము చంద్రకిరణములేనట. అమావాస అంటే ఆ పక్షులకు ఉపవాసమే. చంద్రకళలు కలిగియున్న మిగతా రోజులు మాత్రము వీటికి పండుగ. ఇక చాతకములంటే ఇవి నీరు ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు మాత్రమే ఆ వర్షపు నీటి బిందువులను అలాగే నోట్లో నోరు తెరిచి నోట్లో పడేటట్లు చూసుకుంటాయి. ఎంత మాత్రం నోట్లో పడతాయో అంతే. ఆ తర్వాత అవి నీరు కూడా తాగకుండా నిర్జలైకాదశలు చేస్తాయి. అంటే అన్నీ వాళ్ళు ప్రతిరోజు వాటికి మళ్ళీ వర్షం చినుకు పడే వరకు ఏకాదశులే. వాన కురియకున్నా వాన రాదా అని చాతకాలు ఆకాశాభిముఖంగా నోరు తెరుచుకొని కూర్చుంటాయట. కాబట్టి మేఘాల విషయం ఏదైనా ప్రస్తావనకు వస్తే చాతకములను గురించి చెప్పుట కవులకు అలవాటు. కాబట్టి చాతకములు వానమబ్బుల కొరకు ఏ విధంగా చూపెట్టుకుని ఉంటాయో నీలిమేఘ వర్ణుని కరుణామృత వృష్టి కొరకు ఉవ్విళ్ళుతూ ఉంటారట ఆయన భక్తజనులు, ఋషులు, మునులు. మేఘాలు సాధారణంగా తెల్లగా ఉంటాయి. కొన్ని ఒకింత నలుపు, మరికొన్ని నీలిమేఘాలై నీరదాలై భగవానుని కృష్ణ ఛాయలను అనుకరిస్తాయి. ఆకాశం మబ్బులతో నిండగానే చల్లని గాలి మరింత చల్లనై మెల్లగా తాపహారిగా అల్లనల్లన వీస్తుంది. ఈ ముని చాతకాలు మనలను ఏ వస్తువు రక్షింపదు. వరేణ్యమైన ఈ నీలమేఘమే మన శరణ్యం అని చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతాయి. క్షీరాంబోధేర్ జఠర మభితో దేహభాసాం ప్రరోహై కాలోన్మిలత్ కువలయ దళాద్వైత మాపాదయంతం అతన్వానం భుజగశయనే కామపిక్షామగౌరే నిద్రా ముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకాం. క్షీరాంబోధేర్ జఠరే భుజగశయనే అంటే పాలవిల్లిలో పాము పానుపు మీద పడుకుని ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. తెల్లని పానుపు, తెల్లని ఇల్లు. మేని ఛాయ మాత్రం నల్ల కలువరేకుల ఛాయ. అంటే చాలా ముదురు నీలమైనటువంటి ఛాయ. తెలుపు పైన నలుపు చూడటానికి ఎంతో చక్కగా ఉంటుంది. మనకు తెలుసు బ్రహ్మ సృష్టికర్తయని, విష్ణువు సృష్టిభర్తయని, రుద్రుడు సృష్టిహర్తయని. ఈ మూడు మనకు తెలిసినవే. అన్ని లోకాలు ఈ మువ్వురిని నెత్తికెత్తుకుని పూజిస్తూ ఉంటాయి. ఇక విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, సృష్టికి భర్త అంటే పరిపాలకుడు అయినటువంటి ఈ విష్ణువు యొక్క ఉద్యోగం ఏమిటి అంటే కనుక ఆదిశేషుడైనటువంటి అతి మెత్తనైన ఆ పాముపై పడుకొని నిద్రాముద్రలో ఉంటాడు. కానీ అది నిద్ర కాదండి, ముద్ర మాత్రమే, నిద్రాముద్ర మాత్రమే. నిద్రాముద్రలో ఉంటూనే ఆయన చాలా జాగ్రత్తగా లోకరక్షణ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దేహఛాయ ఏమో నీలము, శయనము జగత్తుల నిలడము, ఇవి నిజానికి ఒకదానికొకటి విరుద్ధము. దీనినే మాయా అని కూడా అంటారు. ఏది ఒకటి మరొకటితో కలవదో ఆ రెంటినీ కలుపు శక్తియే మాయ. అఘటిత ఘటనా పటీయసీ మాయా అని సంస్కృతార్థం. ఆ మాయ అఘటితాన్ని ఘటితం చేస్తుంది. అంటే ఏదైతే జరగదో, ఏదైతే మనము జరుగునట్లు చూడలేమో దానిని మనము చూడగలిగేటట్లు చేయటమే మాయ. అంటే మనము లేదు అనుకునేది ఉన్నదిగా భ్రమింపజేస్తుంది అన్నమాట. ద్వైతం అంటే అది వేరే ఇది వేరే అని అర్థం, అది మనకు తెలిసినదే. అదేవిధంగా అద్వైతం అంటే అది ఇది రెండు ఒకటే, అవి వేరు కాదు. పాలవెల్లి నీలమేఘకాంతి భిన్నము కాదు, ఒకటే. ద్వైతం వలె ఉన్న అద్వైతమైన పాలసముద్రం నీలిరంగులో మారిపోతుంది. స్వామి మరి నిద్రపోతాడు లేక నిద్రాముద్రలో ఉంటాడు అనుకున్నాం కదా, ఆ స్వామి ఆ నటన సూత్రధారి ఏమైనా చేయగలుగుతాడు. ఒక క్షణములోని మనము కన్ను మూసి తెరిచే లోపల ఆయన కన్నులు మూసినట్లు ప్రవర్తిస్తూ ఉన్నా కూడా, మనం మేలుకొనే ఉన్నా కూడా మనం కన్ను మూసి తెరిచే లోపల అంటే రెప్పపాటుననే ఆ తాను చేయదలిచినది చేయవలసినది అంతా చేసి వస్తాడు. ఈ విషయాన్ని మనము ప్రహ్లాద చరిత్రలో గమనించవచ్చు. ప్రహ్లాదస్య వ్యసనమమితం దైత్యవర్గస్య దంభం స్తంభం వక్షస్థలమపిరిపో ర్యోగపద్యేన భేత్తుం బద్ధశ్రద్ధం పురుష వపుష మిశ్రితే విశ్వదృష్టే దంష్ట్రారోచి ఋషద భువనే రంహస సింహవేషే. ఈ పద్యానికి, ఈ శ్లోకానికి ఒక్కసారి అర్థము గమనించండి. ప్రహ్లాదస్య అంటే ప్రహ్లాదుని యొక్క, అమితము అంటే గనక మితిమీరిన అని, వ్యసనం అంటే దుర్లవాటు కాదండి ఆపద అని అర్థము. దైత్యస్య అంటే అసురగణము యొక్క, దంభం అంటే ఆడంబరమును గర్వమును అహంకారమును, స్తంభం, స్తంభం అంటే మీకు తెలిసిందే ఇంగ్లీషులో పిల్లర్ అంటారు కదా, దంభం ఆడంబరమును, ఆ కంభమును, రిపోహ రిపుడు అంటే శత్రువు, పగతుడకు హిరణ్యకశిపుని యొక్క, వక్ష అపి వక్షస్థలమును కూడా, యోగపద్యేన ఒక పరిగ, పరిగ అంటే గనక ఒక్కసారిగానే, వక్షస్థలమును కూడా క్షణములో త్రుటిలో భేత్తుం భిన్నము చేయుటకు పురుష వంశ నరశరీరముతో మిశ్రితే కలిసినది గనుకనే విశ్వదృష్టే అందరిచే చూడబడినదియు దంష్ట్రా కోరల కాంతులచే విషిదమగు కడుపులోనే లోకములు కలిగియుండునది. సింహవేష సింహవేషమునందు రంహస రంహస అంటే గనక చాలా వడిగా, బద్ధశ్రద్ధం శ్రద్ధ వహించిన అనగా అతి వడితో నరసింహ రూపముతో ఆవిర్భవించిన నల్లనయ్యను చూచినాడట మన ప్రహ్లాదుడు. అంటే ఇన్ని రకాలైనటువంటి విశేషణాలు ఇంత ఇది చూడవలనంటే గనక చర్మచక్షువులు కలిగిన మనకు సాధ్యమా? కానీ తాను ఆ విధమైనటువంటి పనులను క్షణంలో చేయగలిగినటువంటి మహానుభావుడు ఆయన. అందుకే ఆ పరమాత్మను ధ్యానించితే మనకు ఏమి కోరినా అన్నీ దక్కుతాయి. ఈయన గురించి ఒక చిన్న కథ, ఇది కథ కాదండి, ఇది నిజానికి వాస్తవమే, అయినా కథ రూపంలో చెప్పుకుంటారు కాబట్టి కథ అన్నాను. భోజరాజును గురించి తెలుపుతాను. భోజరాజు యొక్క ఆస్థాన కవి కాళిదాసు రసవత్తరమైనటువంటి కవనమునకు అక్షర లక్షలు ఇచ్చుటకు వెనుకాడని మహానుభావుడు భోజరాజు. కానీ ఆయనకు కాళిదాసు అంటే అమితమైన ప్రేమ. అసలు పువ్వు వాసన ఏ విధంగా ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవో ఆ విధంగా వారిరువురు ఉండేవారిని మనకు తెలుసు. ఇటువంటి అన్యోన్యత కలిగిన వారిరువురిలో భోజనకు ఒక విడ్డూరమైన ఆలోచన కలిగినది. ఏమిటంటే, నేను ఇంతకాలము బ్రతికి ఉండగా కాళీదాసు కవితలోని అక్షరమక్షరము ఆస్వాదించుతూనే ఉన్నాను, కానీ ఒకవేళ నేను గతించడమే జరిగితే కాళీదాసు తన దుఃఖమును ఆపుకోలేక నా గురించి ఏమి చెప్తాడో అన్నది నేను వినలేను కదా. దానిని నేను వినగలిగితే నా మనసుకు ఎంతో సంతృప్తి కలుగుతుంది అని అనుకున్నాడు. ఆ కోరికను మనసులో కలిగించుకున్నదే ఆలస్యము ఆ విషయమును కాళిదాసుతో చెప్పినాడు. అప్పుడు కాళిదాసు, ఇది ఏమైనా కోరిక మహారాజా, ఈ విధంగా నీవు అడగవచ్చునా? ఇది తప్పు. నీవు కలకాలం ఉంటేనే నాకు ఉనికి మనుగడ, లేకపోతే నీవు లేని నేను ఎక్కడున్నాను అని ఎంతగానో చెప్పినా కూడా ఆయన వినలేదు. తప్పనిసరిగా చెప్పి తీరవలసిందే అన్నాడు. కానీ కాళిదాసు, "మహారాజా, నా వాక్కు అమోఘము. నేనేదైనా చెడ్డ ఎవరిని గురించి ఏదో చెప్తానో అది వారికి జరిగి తీరుతుంది. కాబట్టి మీకు చెడ్డ కోరేదానికంటే మించిన పాపము నాకు వేరే లేదు. కాబట్టి నేను ఏ పరిస్థితిలో కూడా చెప్పలేను" అంటాడు. అప్పుడు భోజరాజు కోపమును నటించి, "అట్లయితే మనిద్దరి మధ్యన ఇక మీద చూపులే ఉండవు" అని శాసిస్తాడు. కోపమును నటించినాడా, నిజంగానే కోపపడినాడా మనకు తెలియదు. కానీ ఆ మాటను మాత్రము కాళిదాసు శిలాశాసనముగా గ్రహించినాడు. సరే, కలహము ఇంత పెద్దదైన తరువాత కాళిదాసు ఇక అక్కడ ఉండడం అవసరం లేదని అనుకున్నాడు. అక్కడ ఉండి రాజు యొక్క చావును గురించి మాత్రం తాను చెప్పలేడు. ఒకసారి కోరిక కలిగిన తర్వాత రాజు కూడా పదే పదే అడగకుండానూ ఉండడు. ఆయన రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా దేశం కూడా వదిలి వెళ్ళిపోయినాడు. ఆ కాలంలో రాజులు మారువేషాలతో రాత్రులు ముఖ్యంగా వెళ్ళి విషయ పరిశీలన చేస్తూ ఉండేవారు. భోజుడు కాళిదాసు లేకుండా ఉండలేడు కదా, అందువల్ల కాళిదాసు ఎక్కడికి వెళ్ళినాడు అన్నది కనుగొనుటకు మారువేషంలో బయలుదేరినాడు. పల్లెటూళ్లలో సోది చెప్పే వారి వేషం వంటి వేషం వేసుకున్నాడు. కాళిదాసు కూడా జగత్ ప్రసిద్ధుడవటం చేత నలుగురికి తెలియబడకుండా ఉండే విధముగా ఒక పిచ్చివానిలాగా, సన్యాసిలాగా, జంగములాగా రకరకాలుగా వేషాలు మార్చుకుని తిరుగుతూ ఉండినాడు. అనుకోకుండా ఒకనాడు వీరిద్దరూ కలిసే సందర్భం అయితే ఏర్పడింది. వేషానికి తగిన భాష ఉండాలని కాబోలు కషాయ దుకాణం వద్దకు వెళ్ళి కాళిదాసు వేలాడగట్టిన మాంసాన్ని కర్రతో తాకుతూ, "దీని వెల ఎంత?" అని అడిగినాడు. ఇది చూచిన భోజుని ఆశ్చర్యము అంతా ఇంతా కాదు. అతని దగ్గరికి పోయి, "భిక్షో మాంసని సేవనం కిముచితం? ఓ భిక్షు, ఈ మాంసం తినడం తగునా?" అని అడిగినాడు. "కింతేన మద్యం వినా, కళ్ళు తాగకుండా మాంసం తింటానా?" అని మారువేషంలో ఉన్న కాళిదాసు బదులిచ్చినాడు. నేను ఇది ఈ శ్లోకం మళ్ళీ తిరిగి మీకు పూర్తిగా చెప్పడం లేదు, ఎందుకంటే కనుక ఇంతకుముందే మీకు ఈ శ్లోకాన్ని గురించి వివరంగా తెలియపరిచినాను. అంటే చివరికి మాత్రము దీనిలో ఏమొస్తుంది, "అయ్యా, నువ్వు ఎందుకు ఇంతకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు?" అంటే కనుక, "భ్రష్టస్య కావాగతి" అంటాడు. అంటే కాళిదాసు ఇతడే, ఇందులో సందేహపడవలసిన అవసరమే లేదు అని కాళిదాసును గుర్తించగలిగినాడు భోజుడు. ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావే, నీది అసలు ఏ ఊరయ్యా అని అడిగినాడు కాళిదాసు. "ధారానగరం" అన్నాడు భోజుడు. అంటూనే కాళిదాసు అడిగిన ప్రశ్న ఏమిటంటే, "మహారాజు, భోజుడు సుఖంగా ఉన్నాడా?" అని. ఆ మాటను అవకాశముగా తీసుకుని భోజుడు, "ఎందుకు అడుగుతావు? ఆయన చనిపోయి 6 నాళ్లు కావస్తుంది" అన్నాడు. కాళిదాసుకు పట్టరాని దుఃఖం కలిగి వెంటనే, "అద్య ధారా నిరాధార నిరాలంబా సరస్వతి పండితా ఖండితా సర్వే భోజరాజే దివంగతే" అని ఆశువుగా శ్లోకం చెప్పినాడు. భోజుడు స్వర్గస్థుడైనంతనే ధారానగరం నిరాధారమైంది. సరస్వతికి ఆలంబనం పోయింది. ఆదరించేవారు లేక పండితులు ఎక్కడికక్కడ చెల్లా చెదరైపోయినారు అన్నది ఈ శ్లోకం యొక్క అర్థము. ఈ శ్లోకం వినగానే భోజుడు నిట్ట నిలువున కూలిపోయినాడు. కాళిదాసుకు అప్పుడు విషయం అర్థమైపోయింది. "అయ్యో, నీవు భోజుడు అని నేను గ్రహించలేకపోయితేనే" అని ఎంతో బాధపడినాడు. "నీ పిడివాదమే ఈ విధముగా జరుగుటకు కారణభూతమైనది" అని ఎంతో దుఃఖించి శ్లోకాన్ని ఈ విధంగా మార్చుతూ చెప్పినాడు. "అధ్యధార సదాధార సదాలంబ సరస్వతి పండితా మటితా సర్వే భోజరాజే భోంగతే" అని. ఇప్పుడు ధారానగరికి మంచి ఆధారము దొరికింది, సరస్వతికి ఇన్ని సరి అయిన పట్టు దొరికింది, భోజరాజు మళ్ళా భూమిపై మెట్టగానే పండితులకు కళ వచ్చింది అని అన్నాడు. అంటూనే భోజుడు కూడా కళ్ళు తెరిచినాడు. "రాజా, నీవు చేసిన ఈ పనికి నేను ఎంత కుమిలిపోతున్నానో నీకు అర్థం కాదు. నిన్ను నేను బ్రతికించుకున్నా కూడా నీవు 3 35 ఘడియలు మాత్రమే బ్రతకడం జరుగుతుంది" అని అన్నాడు. అప్పుడు ఇద్దరు సమయమును వృధా చేయక, "ఆ విధముగా అయితే కనుక మనము పరమేశ్వరుడు మహావిష్ణు స్వరూపుడైన రాముణ్ణి గురించి తలుచుకుందాము" అని కాళిదాసు సహాయంతో రామాయణము చెంపు కవిత్వంలో వల్లెవేయడం మొదలుపెట్టినాడు భోజరాజు. అదే భోజరాజు రచించినట్లుగా చెప్పబడుతున్న రామాయణ చెంపువు. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న శ్లోకాలు ఈ చెంపువులోనివే. నారాయణాయ నలినాయత లోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయ జన్మదేశ నాళీపుటాయ నళినాయ నమః పరస్మైహి. బొడ్డును, బొడ్డు యొక్క తమ్మిలో పుట్టిన బ్రహ్మ సృష్టికర్త, ఆ సృష్టికర్తకు కర్తవైన భగవానుడొకడే పురుషుడు. పరము అంటే పెద్దది, అపరము అంటే చిన్నది. ఆయనకు అన్నీ అపరమే, ఎందుకంటే ఆయనే పరము కాబట్టి. ఆ విధంగా భగవన్నామస్మరణ చేయడం ముగుస్తూనే సమయము ముగియట వల్ల భోజుడు భగవత్ సాయుధ్యం చేరడం జరిగిపోయింది. ఇదే విధంగా పరీక్షిత్తుకు కూడా భగవన్నామస్మరణ చేయించి శుకబ్రహ్మ ఆయనను వైకుంఠవాసిని చేసిన విషయము మనకు తెలిసిందే. కాబట్టి పరమాత్ముడైన ఆ విష్ణువును మనసా వచసా తలచుతూ ఉంటే చాలు, ఆయన మనకు కావలసినటువంటి అన్ని విధములైన కోరికలను ఈడేర్చుతూ ఇహపరములను మనకు సుసాధ్యము చేస్తాడు. మనము తప్పక ఆ పరమాత్మ అయినటువంటి నారాయణుని పదే పదే మనసా పగలు రాత్రి అన్న తేడా లేకుండా స్మరించుదాము.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హై ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిల్లే అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టీ 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమేన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
విష్ణు మహాత్మ్యమును గురించి ధర్మరాజుకు భీష్ముడు ఏమి చెబుతున్నాడో ఒకసారి గమనించుదాము. ధర్మరాజు యుద్ధమంతా ముగిసింది అంపశయ్య మీద పితామహుడు భీష్ముడు కూర్చొని ఉండగా ధర్మరాజు ఆయన వద్దకు ఏగి, పితామహ, మీ వలన నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు నేను ఆరాధించవలసిన దైవమును గురించి కాస్త తెలపండి అని అడిగినాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, ఒకరోజు నా తండ్రి వలన నేను నారాయణ నారద సంవాదాన్ని వివరించి నీకు తెలియబరుస్తాను. అప్పుడు నీకు కలిగిన సందేహము తీరగలదు. అవ్యయుడు, సనాతనుడు, విశ్వాత్ముడు అయిన నారాయణుడు అనే మహాముని బదరికావనంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. నారదుడు ఆయనకు భక్తితో నమస్కరించి, మహర్షి, మోక్షసిద్ధికి ఆరాధించవలసిన దైవమును గురించి వివరించండి అని అడుగుతాడు. అప్పుడు నారాయణుడు, నారద, ధ్రువము, అచలము, ఇంద్రియములకు గోచరము కానిది, సూక్ష్మమైనది, సాటి లేని ఏకైక శక్తి, సకల ప్రాణులలో అంతరాత్మగా వెలుగొందేది పరమాత్మ ఒక్కడే అన్నాడు. నారదుడు, మహర్షి, నీవు లోకరక్షణార్థమై ఈ అవతారం ఎత్తినారు కదా, అప్పుడు నీ మూల ఆకృతి ఎలా ఉంటుంది, నాకు చెప్పండి అని అడిగినాడు. నేను సంపూర్ణముగా గురుభక్తిని, వేదములందు ఆసక్తిని కలిగిన వాడిని, కావున మీ స్వరూపం గురించి తెలుసుకోగలిగిన అర్హత నాకు ఉందని మీకు అనిపించితే నాకు తెలపండి అని అడిగినాడు. నారాయణుడు, నారద, ముందు ఏకాగ్రత సాధించు, అప్పుడు నీకు పరమాత్మను దర్శించే శక్తిని ప్రసాదిస్తాను అన్నాడు. ఆ మాటలకు తృప్తి చెందిన నారదుడు నారాయణునికి నమస్కరించి ఆకాశ మార్గమున మేరుపర్వత సమీపమునకు వెళ్ళినాడు. అక్కడ క్షీరసాగరమునకు ఉత్తర దిక్కున ఉన్న శ్వేతద్వీపములో ఆహారము తీసుకోకుండా ఇంద్రియ నిగ్రహము కలిగి చెమట పట్టని శరీరము నుండి సుగంధమును వెదజల్లుతున్న మునీశ్వరులను చూడటం తటస్థించింది. అప్పుడు వింటూ ఉన్న ధర్మరాజు భీష్మునితో, పితామహ, ఆ మహానుభావులు ఎవరు అన్నది వివరించండి అని ఎంతో ఆసక్తితో అడిగినాడు. అప్పుడు భీష్ముడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టినాడు. పూర్వము ఉపరిచర మనువు అనే విశిష్టమైన ఆచార సంపన్నుడు ఉన్నాడు. అతడు సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, విష్ణుభక్తి, నైతిక బలము కలవాడు. ఈ భూమినంతా పాలించిన ఉపరిచరి మనువు బ్రాహ్మణుల యందు భక్తి, యజ్ఞయాగముల యందు ప్రీతి ఉండేవాడు. ఉపరిచర మనువు రాజ్యమును వదిలి అడవులకు వెళ్ళి తపస్సు చేయసాగినాడు. దేవేంద్రుడు ఆయనను చూసి, మహారాజా, నీకు ఈ తపస్సు ఎందుకు? నేను నీతో సఖ్యము చేయదలిచినాను కనుక నీవు నీ రాజ్యమునకు వెళ్ళి పరిపాలన చేస్తూ నీవు కోరినప్పుడల్లా అమరావతికి వస్తూ పోతూ ఉండవచ్చును అని చెప్పినాడు. నీవు ఆ విమానమును ఎక్కి నీకు ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళవచ్చు అని కూడా అన్నాడు. ఇంద్రుని మాట కాదనలేక ఉపరిచర మనువు ఆ విమానాన్ని స్వీకరించినాడు. ఆ విమానాన్ని అంతకు పూర్వము మనువు ఎక్కి తిరుగుతున్నట్లు చెప్పబడినది. అందువల్లనే ఆయనకు మనువు తిరిగిన తరువాత తిరిగినాడు కాబట్టి ఉపరిచర మనువు అని నామమును బడిసినాడు. కల్పాదిలో మరీచి, అంగీరసుడు, అత్రి, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, వశిష్ఠుడు అనే మహామునులు, చిత్రుడు, శిఖండి అను వారు స్వయంభువ మనువుతో చేరి విష్ణువు గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేసినారు. విష్ణువు వారికి ప్రత్యక్షం అదృశ్య రూపములో గోచరించి వారితో, మీరంతా ధర్మశాస్త్రాలు రచించే శక్తి కొరకు నా గురించి తపస్సు చేసినారు. నేను మీలో సరస్వతీదేవిని వినియోగించినాను. మీరు రచించు ధర్మశాస్త్రములు సకల జగములకు హితవును, గౌరవమును కలిగించుతాయి. ఆంగీరసుడు అనే మహామునికి బృహస్పతి అనే కుమారుడు జన్మిస్తాడు. అతడు మహాత్ముడు, రాసిన ధర్మశాస్త్రములను చదివి అధ్యయనం చేయడానికి అర్హుడు కనుక మీరు అతడికి ధర్మశాస్త్రములను బోధించండి అని చెప్పినాడు. బృహస్పతి ఉపరిచర మనువుకు ఆ ధర్మశాస్త్రములు బోధించుతాడు. అతడు ఆ ధర్మశాస్త్రములు లోకమునకు అందిస్తాడు. ఉపరిచర మనువు యజ్ఞయాగముల అందు ఆస్కుడు అన్న భక్తునికి తెలిపి అతని వల్ల ధర్మశాస్త్రములు లోకములో ప్రచారం చేయించుతాడు. ఉపరిచర మనువు అశ్వమేధ యాగం చేయపూనుకుంటాడు. ఆ యాగమునకు సప్త ఋషులు ఋత్విక్కులుగా వచ్చేస్తారు. ఆ యాగము బృహస్పతి ప్రధాన ఋత్విక్కుగా ఉన్నాడు. ప్రజాపతి పుత్రులైన ఏకతుడు, ద్యుతుడు, త్రితుడు అను మునులు సదస్యులుగా వ్యవహరించినారు. ఆ అశ్వమేధ యాగము జరుగుతున్న సమయంలో అహింసావ్రతుడైన మహారాజు మనువు ఆ యజ్ఞములో జంతుబలికి అంగీకరించలేదు. జంతువులకు బదులుగా అరణ్యకములో చెప్పబడిన మంత్రములను పఠించి విష్ణువును ప్రసన్నం చేసుకోమన్నాడు. అతడి నిష్ఠకు మెచ్చిన విష్ణువు అదృశ్య రూపములో వచ్చి తన హవిర్భాగమును స్వీకరించడం జరిగింది. ఆయన మనువు చెప్పిన రీతిలో తాను యాగమును ఆచరించినందువల్ల. అది చూసి బృహస్పతికి కోపం వచ్చి ఉపరిచర మనువుతో, మనుమహారాజా, యజ్ఞములలో పురాడాశము సమర్పించినప్పుడు దేవతలు స్వయముగా వచ్చి హవిస్సును స్వీకరించాలి, కానీ విష్ణువు అదృశ్య రూపంలో వచ్చి స్వీకరించినాడు, అది నాకు బాధ అనిపించింది అన్నాడు. మహారాజు బృహస్పతిని అనునయించినాడు. అక్కడ ఉన్న సదస్సులు, దేవగురువు గారు, మీరు అలకమానండి, హరికి సమర్పించిన ఆవిర్భాగము హరి స్వీకరించినాడు, అందుకు మీరు ఎందుకు బాధపడతారు? అసలు విష్ణువును ప్రత్యక్షంగా చూడటము ఎవరికి సాధ్యము? బ్రహ్మమానస పుత్రులమైన మేము విష్ణు దర్శనము కోరి ఎన్నో ఏళ్ళు తపస్సు చేసినప్పుడు అశరీరవాణి పాలసముద్రములో ఒక దీవి ఉన్నది. అందు తెల్లటివారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, దివ్య దేహం కలవారు, ఆకలి లేనివారు అయిన విష్ణు భక్తులు ఉన్నారు. వారికి మాత్రమే విష్ణువు తన స్వస్వరూపముతో దర్శించే భాగ్యమును కలిగించుతాడు. ఆ సమయంలో మీరు అక్కడకు చేరగలిగితే మీకు విష్ణు దర్శనం అవుతుంది అని పలికింది. ఆ మాటలు విని మేము శ్వేతదీపమునకు వెళ్ళినాము. అశరీరవాణి చెప్పినట్లు అక్కడ ప్రకాశవంతమైన దివ్యదేహము కలవారు అయిన విష్ణు భక్తులు కనిపించినారు. ఇంతవరకు ముల్లోకములలో అటువంటి వారిని మేము చూడలేదు. వారి ముందు సహస్ర భాను ప్రకాశముతో సమానమైన రూపము వారి ముందు ప్రత్యక్షం అయింది. అప్పుడు వారు జయీభవ, విజయీభవ, జయ హృషీకేశ, పుండరీకాక్ష అని జయ జయధ్వానాలు చేయడం మొదలుపెట్టినారు. మేము ఎంత ప్రయత్నించినా మా కన్నులతో ఆ తేజోరూపము చూడలేకపోయినాము. అప్పుడు అశరీరవాణి, బ్రహ్మమానసపుత్రులారా, మీరు విష్ణుమూర్తిని చూడలేదని దిగులు చెందకండి. విష్ణు భక్తులను చూసిన ఎడల విష్ణువును దర్శించినట్లే. అయినా మీరు చేసిన తపస్సు, నియమనిష్టలు మీకు విష్ణు దర్శనం చేయిస్తాయి. కానీ ఇప్పటి వరకు మీరు చేసిన తపస్సు విష్ణు దర్శనమునకు చాలదు. అనేక సంవత్సరములు అత్యంత భక్తితో తపస్సు ఇంకా చేసిన ఎడల మీకు విష్ణు దర్శనం లభించగలదు అని వినిపించింది. ఆ మాటలు విని మేము వెనుదిరిగినాము. కనుక బృహస్పతి, నీవు విష్ణు దర్శనం గురించి ఆలోచించక మిగిలిన యజ్ఞకార్యము సమాప్తము చెయ్యి అని చెప్పడం జరిగింది. ఆ మాటలు విన్న బృహస్పతి యాగమును శ్రద్ధగా పరిసమాప్తము చేసినాడు. ఆ విధముగా ఉపరిచర మనువు జనరంచకంగా పాలన సాగించినాడు. ఒకసారి దేవలోకములో దేవతలకు మునులకు మధ్య యజ్ఞయాగములను గురించిన చర్చ వచ్చినది. దేవతలు అందరూ యజ్ఞములో అజములను బలి ఇవ్వాలని తీర్మానించినారు. మునులు దానికి వ్యతిరేకించి అజములకు యాగములు మారినప్పుడు అర్థము మారుతుందని చెప్పినారు. కృతయుగములో అజములంటే ఔషధులు అని అంటారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఉపరిచర మనువును చూసి దేవతలు, మునులు వారి వివాదము పరిష్కరించమని కోరడం జరిగింది. ఉపరిచర మనువు దేవతల పక్షం వహించి యజ్ఞములో అజములను బలి ఇవ్వాలని తీర్పు చెప్పినాడు. వేదార్థమును పక్షపాతము వహించి వక్రీకరించినందుకు మునులు కోపించి ఉపరిచర మనువును శపించినారు. ముని శాపప్రభావం వలన మనువు భూమిలోని ఒక లోయలో పడిపోయినాడు. దేవతలు అతడి వద్దకు వచ్చి అతడికి ఆకలి దప్పులు లేకుండా చేసి మహావిష్ణువు అనుగ్రహంతో తిరిగి పూర్వస్థితిని పొందగలుగుతావు అని ఊరడించి వారు వెళ్ళటం జరిగింది. ఉపరిచర మనువు విష్ణువును గురించి ధ్యానించడం మొదలుపెట్టినాడు. అతడి భక్తికి మెచ్చి గరుత్మంతుడిని పంపి ఉపరిచర మనువుని బ్రహ్మలోకం పంపినాడు మహావిష్ణువు. ఉపరిచర మనువు విష్ణుమూర్తి మహిమకు, కరుణకు మహదానందము చెందినాడు. భీష్ముడు అటు పిమ్మట ధర్మరాజుతో, ప్రసంగవశాత్తు నీకు శ్వేతదీపములో ఉండే మహాపురుషుల గురించి చెబుతూ ఉండినాను కదా, ఆ విషయాన్ని గురించి ఇంకా కాస్త వివరించుతాను వినుమన్నాడు. నారదుడు శ్వేతదీపమునకు వెళ్ళి అక్కడ ఉన్న అద్భుత శరీరాలతో ప్రకాశిస్తున్న మహాపురుషులను చూసి వారికి నమస్కరించినాడు. వారు కూడా నారదుడిని ఆదరించినారు. అప్పుడు నారదుడు విష్ణువును గురించి స్తోత్రం చేయటం మొదలుపెట్టినాడు. అప్పుడు నారదుడి ముందు విష్ణుమూర్తి ప్రత్యక్షం అయినాడు. విష్ణువు అనేక శిరస్సులు, అనేక బాహువులు, అనేక పాదములు, అనేక రంగులతో కమండలంతో ఓంకారము గాయత్రిని జపిస్తూ చతుర్వేదములు పారాయణం చేస్తూ నారదుడి ముందు ప్రత్యక్షమైనాడు. నారదుడు వినయముతో విష్ణుమూర్తికి నమస్కరించినాడు. విష్ణువు అనేక శిరస్సులు, అనేక బాహువులు, అనేక పాదములు, అనేక రంగులతో దీదీప్యమానముగా ప్రకాశించుతూ తన ఉదరము లోపల కమండలముతో ఓంకారమును గాయత్రిని జపిస్తూ చతుర్వేదములను పారాయణము చేస్తూ ఉండే మహాఋషులను కలిగిన విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. నారదుడు వినయంతో విష్ణుమూర్తికి నమస్కారమనరించి నిలువగా, విష్ణుమూర్తి నారద, నన్ను చూడటము అందరికీ సాధ్యం కాదు. లేశమాత్రమైన అహంకారము లేనివాళ్లు మాత్రమే నన్ను చూడగలరు. నీవు నిరహంకార తత్వమును సాధించినందువల్ల ఈరోజు నన్ను చూడగలిగినావు. నీకు కావలసిన వరమును కోరుకొనుము అన్నాడు నారదుడు. పరాత్పర, నీ దివ్యదర్శనము కంటే నాకేమీ వద్దు అన్నాడు విష్ణువు. ఎవరు ఇంద్రియ నిగ్రహము కలిగి త్రిగుణాతీతుడై ప్రళయకాలంలో కూడా నిశ్చలంగా వెలుగుతుంటాడో అతడే ఆత్మసాక్షి. అజుడు నిష్కళంకుడుగా వెలుగుతుండే అతడు క్షేత్రజ్ఞుడు. జీవుడు అనబడే వాసుదేవుడు అతడే, సంకర్షణుడు అతడే, మనస్సు అహంకారమే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని అంటారు. ఇది నా మాయ. నేను 24 తత్వములకు అధినాథుడనైనాను. 27వ తత్వమును పరపురుషుడును నాకంటే వేరు లేరు. మహామునులు సతతము ఎవరి కొరకు తపస్సు చేస్తూ ఉంటారో ఆ వాసుదేవుడను నేనే. ఈ చరాచర జగత్తులో ఉన్న సకల భూతములలో ఉన్న ధాతుశక్తి వేరుగా లేదు. ఆ శక్తిని నేనే. ఆ జీవశక్తి సర్వవ్యాప్తముగా సకల లోకములలో విస్తరించి ఉంది. లేని ఎడల ఈ లోకములో చైతన్యము లేదు. జీవుడు వేరు, శరీరం వేరు. జీవుడిని గురించి నేను తెలుసుకున్నాను అనుకోవడము నా మాయా విలాసము. ఆ మాయ నేను కల్పించినదే. జీవుడికి నాకు భేదము లేదు. రెండూ ఒకటే. అచంచలమైన భక్తితో నన్ను కొలిచిన వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను. ఆదిత్యులు, మరుత్తులు, రుద్రులు మొదలైన దేవతాగణములు, బ్రహ్మదేవుడు, చతుర్వేదములు నా స్వరూపములే. నేనే బ్రహ్మదేవుణ్ణి సృష్టించి ఈ సృష్టి కార్యమును అప్పగించి నేను నిర్వికారంగా, నిమిత్తమాత్రంగా, ఏకాకిగా కోరిన వారికి సహకరిస్తాను. జగద్రక్షణార్థమై అవతారం ఎత్తుతూ ఉంటాను. వరాహరూపములో హిరణ్యాక్షుడిని, నరసింహరూపములో హిరణ్యకశిపుని, పరశురాముడిగా క్షత్రియ కులాన్ని, దశరథపుత్రునిగా రావణ్ణి సంహరించినాను. యాదవకుల సంజాతుడనై ఇంద్రకుమారుడి సహాయంతో భూభారాన్ని తగ్గించినాను. పూర్వము నేను నరుడు, నారాయణుడు అను రెండు రూపములతో మునులుగా అవతరించి లోకరక్షణ చేసినాను. ఆ తరువాత కాలంలో మానవ రూపంలో అవతరించి లోక కంటకులైన కాలయవనుడిని, కంసుడిని, మురాసురుడిని, నరకాసురుడిని, బాణాసురుడిని సంహరించినాను. బాణాసుర వధ సమయములో నన్ను ఎదిరించి నిలిచిన దేవసేనాని కుమారస్వామితో, మహాశివుడితో పోరాడి బాణాసురుడి గర్వము అణచినాను. అంతకుముందు మత్స్యకూర్మావతారములలో నేను వేదములను, దేవతలను రక్షించినాను. ధర్మరక్షణ కొరకు నేను చేయవలసింది చేస్తూనే ఉంటాను. ఏ కార్యముకై నేను ఉద్భవించుతానో అది పూర్తి అయిన పిమ్మట తిరిగి నా మూల ప్రకృతిలోకి నేను చేరుతాను. నీవు ఏకాగ్రచిత్తుడవై నన్ను ధ్యానించినందున ఇది నీకు చెప్పడం నేను జరిగింది. ఆ మాట వినటంతో నారదుడు పరమానంద భరితుడై, మహానుభావ, నీ లీలలు నీ ద్వారానే వినటం వల్ల నా జన్మ ధన్యమైంది మహాప్రభు. నేను లోక సంచారిని. నా జీవితమంతా మీ నామ సంకీర్తనముతోనే గడుపుతూ ఉంటాను. నేను మీ నామ మహత్యమును యోగ్యులైన వారికి తెలియపరుస్తూనే ఉంటాను. మీకు ఇదే నామ నమస్కారము అని నారదుడు మహావిష్ణువుకు నమస్కరించడం జరిగింది. కాబట్టి ఈ మహావిష్ణువు యొక్క గొప్పదనాన్ని మనము ఇంతా అంతా అని చెప్పుకున్నట్టుకు వీలు కాదు. మనకు విష్ణువు గొప్పదనము ప్రత్యేకంగా చదువుకుంటూ ఎక్కువ సమయాన్ని వృధా చేయవలసిన అవసరం లేకుండా. వృధా అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, ఈ కాలము చాలా స్పీడ్ యుగము కదా, అందువల్ల చెప్పినాను అంతేగాని, జీవితాన్నే మహావిష్ణువుకు అంకితం చేస్తే అంతకు మించినదే లేదు. ఒక రోజులో మనకు కేటాయించగలిగిన సమయమున ఏకాగ్రచిత్తముతో కనీసము విష్ణు సహస్రనామమును పఠించుతూ ఉండిన ఎడల మహావిష్ణువు మనకు సర్వశుభములను, సర్వసుఖములను, సర్వ విధములైనటువంటి సంపదలను సంప్రాప్తింపచేస్తాడు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste, this is Bhuvika. Now you are listening to my media, the voice of India.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికి నమస్కారం. నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. వన్ మినిట్ బైట్స్ కార్యక్రమంలో మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. ద్యుమణి పద్మాకరము వికచము గజేయు గుముదహ శంభుగా వించు నమృత సూతి యర్ధితుడు కాక జలమిచ్చు నంబుధరుడు సజ్జనులు దారి పరహితాచరణమతులు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం, సూర్యుడు వేకువజామున పద్మములను వికసింపజేస్తాడు, చంద్రుడు రాత్రిపూట కలువలకు ఆహ్లాదమును మరియు సంతోషమును కలిగిస్తాడు, యాచింపకుండానే మేఘుడు భూమిపై వర్షమును కురిపిస్తాడు, అలాగే సజ్జనులు ఇతరులు అడగకయే హితకార్యములను ఆచరించదరని భావము. ధన్యవాదములు.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు కాస్త మనం వైకుంఠ ఏకాదశిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం క్లుప్తంగా. ఏకాదశానాం సమాహారః ఏకాదశి అని చెప్పినారు పెద్దవాళ్ళు. ఏకాదశానాం సమాహారః అంటే గనక, ఏకాదశి అంటే 11, ఈ 11 యొక్క సమాహారము, ఈ వీటిల యొక్క కలయిక, వీటిల యొక్క కూటమి, వీటిల కూడలి. ఏమి ఈ 11 అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే, మన జ్ఞానేంద్రియాలు 5, మన కర్మేంద్రియాలు 5, 5, 5, 10, ఆ తర్వాత మన మనస్సు 11. ఈ ఏకాదశి ఉపవాసము అంటే కనుక ఈ 11 విషయములను మన నియంత్రణలో ఉంచుకొని, ఉపా అంటే దగ్గరగా, ఆవాసము అంటే నిలుచుట ఉండుట, అక్కడే మనం ధ్యానం చేసుకుంటూ ఉండటాన్ని ఉపవాసము అంటారు. అంటే ఏమని, అప్పటికి మొత్తం అంతా కలిపితే ఈ 11 లక్షణాలను మనము మన నియంత్రణలో ఉంచుకొని భగవంత్ ధ్యానము చేస్తే గనక ఆ రోజున ముఖ్యంగా ఎక్కడ లేని పుణ్యము వస్తుంది. అంటే దీనికి మనిషికి అతి ముఖ్యమైనటువంటి ఈ 11 తన యొక్క అదుపులో ఉంచుకోవటము అంత సులభమైన పని ఏమీ కాదు. ఈ రోజుతో మొదలు పెడితే ఇక మీదటైనా దాన్ని మనం అలవాటు చేసుకుంటానేమో, అలవాటు చేసుకుంటామేమో అన్న కారణంగా మనకు ఇది ఏర్పరిచినారు. ఈ ఏకాదశికి అసలు ఉత్థాన ఏకాదశి అన్న ఒక పేరుంది. విషయం ఏమిటంటే, ఆషాఢమాసములో పరమాత్ముడు శయనముద్రలోకి వెళ్తాడట. అంటే ఆషాఢ ఏకాదశిని శయనేకాదశి అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశి ఉద్వర్తనము, ఆ తర్వాత ఆవర్తనము, ఆ తర్వాత పరివర్తనము, ఆ తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ప్రబోధన ఏకాదశి అంటారు. ప్రబోధన ఏకాదశి తర్వాత మార్గశ్రమ వస్తుంది. మార్గశ్రమలోని ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు. ప్రబోధనము అంటే మేల్కాంచుట, అంటే అప్పుడు స్వామి కన్నులు తెరుస్తాడు అని అర్థము. అప్పుడు కన్నులు తెరిచి అంటే ఆయనకింత ఒక నిమిషకాలం పడుతుంది. ఒక నెల రోజులు అంటే గనక ఆయనకు బహుశా ఒక నిమేషకాలం ఉండవచ్చు. ఆయన కన్నులు తెరిచిన తర్వాత లేయడం జరిగేది ఎప్పటికీ మార్గశిరములోని శుక్ల ఏకాదశి నాడు జరుగుతుందన్నమాట. దాన్ని ఉత్థానము అంటే లేచుట, మేలుకొనట వేరు, లేచుట వేరు, అది మనకు తెలిసిన విషయమే కదా. అందువల్ల ఈ ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఈ ఏకాదశికి ముఖ్యముగా తాను మాత్రమే పూజ చేయకుండా దేవుని పైన 10 మందితో పూలు వేయించగలిగితే గనక అది ఎంతో పుణ్యప్రదమని చెప్పబడింది. ముఖ్యంగా పద్మపురాణము ఏకాదశిని గురించి ఎంతో విపులముగా, విస్తారముగా తెలియబరుస్తుంది. ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. కోటి, ముక్కోటి అంటే మామూలుగా 3 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు, 33,000 కోట్ల దేవతలు, ఇది అది చెప్తూ ఉంటారు మామూలుగా. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి కూడా ముఖ్యముగా, ఇందుకు ఈ కారణంగా ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందేమోనన్న నా మనసులో కలిగిన ఆలోచనను వ్యక్తము చేస్తున్నాను. కోటి అంటే సమూహము అన్న అర్థము కూడా ఉంది. కోటి అంటే సమూహము అన్న అర్థము కూడా ఉంది. ఇది ఎందుకు? కోటి అంటే అంచు కొన అన్న అర్థము కూడా ఉంది. సరే, మామూలుగా అందరికీ తెలిసిన అర్థము 100,00,000 1 కోటి అన్నది సరే సరే. కాబట్టి ఇక్కడ మనము సమూహము అన్న అర్థాన్ని తీసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే సమూహము అన్న అర్థము ఇక్కడ మనకు అన్వయమవుతుంది. ముక్కోటి అంటే 3 విధములైన సమూహములు. ఈ 3 విధములైన సమూహములు ఏవి? సత్వ రజస్తమో గుణములు అన్నవి 3 ఉన్నాయి. ఈ 3 లక్షణములే అనేక విధములైన పౌనఃపుణ్యముల వలన కోట్లాది ప్రజలు ఉద్భవిస్తూ ఉన్నారు. ఒకరి గుణగణములకు ఇంకొకరి గుణగణములకు పోలిక ఉండనిది కూడా అందుకే. ఈ 3 విధములైన గుణముల చేత కలవబడినటువంటి ఈ మానవాళి అంతా పరమాత్మని పూజించవలసినటువంటి దినమిది అని చెప్పటానికి దీన్ని బహుశా ముక్కోటి అని అన్నారేమో. అసలు ఇంకొక విషయం ఉన్నది దీనిలో. ఇది విష్ణువుకు మాత్రమేనా శివునికి ప్రీతికరము కాదా అంటే, శివపురాణములోని కోటి రుద్ర సంహితలో శివునికి కేశవునికి కూడా ఏకాదశి అంటే విపరీతమైన ఇష్టము అని చెప్పబడింది. అసలు సౌర పురాణంలో కూడా ఏకాదశి మహాత్మ్యము గురించి విరివిగా చెప్పబడింది. శివునికి కేశవునికి తారతమ్యము లేదు కాబట్టి ఈ వ్రతమును లేక ఈ ఏకాదశి పూజలను శివునికి కూడా చేసే ఆచారము కలదు. ఈ రోజు భగవంతుని పూజించటం వలన ముఖ్యముగా పద్మపురాణం నందు ఏమని చెప్పబడినందంటే, మనసారా పరమాత్ముని పూజించిన వారికి రుణవిముక్తి, కొత్త స్థలములు ఇంటి స్థలములు కావచ్చు కొనుట, భార్యాభర్తల మధ్య ఐకమత్యము, సంతానాభివృద్ధి, ఇవన్నీ జరిగిన తర్వాత మోక్షము, ఇవన్నీ సంప్రాప్తిస్తాయని చెప్పడం జరిగింది. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తముననే లేచి తలకు పోసుకొని పరమేశ్వరుని పరమాత్ముని శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఇష్టసిద్ధులను పొందవలే, తమ యొక్క పరిజనముతో, తమ బంధువులతో, తమ మిత్రులతో కలిసి పూజ చేసి పరమాత్ముని యొక్క అనుగ్రహమును పొందవలను. ఇక ఉత్తర ద్వారము, పరమాత్ముడైన మహావిష్ణువు ఈరోజు ఉత్తర ద్వారము గుండా బయటికి వస్తాడట. ఎందుకంటే ఇంకొక నెలలో ఉత్తరాయణ పుణ్యకాలము రాబోతున్నది. అందుకు అనుగుణముగా ఆయన వైకుంఠ ద్వారము గుండా వచ్చి అందరికీ తన దివ్య దర్శనమును ఇచ్చి ఆ ప్రకారముగా ఉత్తరాయణ పుణ్యకాలములోనికి ప్రవేశించుతాడు. శ్రీరంగములో శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పగల్ పట్టు అని, రెండవ భాగాన్ని ఇరవు పట్టు అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలని అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారము గుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా వైకుంఠ ద్వార ప్రవేశనము, తదనంతరం దైవ దర్శనానికి అనుమతిస్తారు. దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరము బంగారు వాకిలి మూసేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలు మరునాడు అంటే ద్వాదశి రాత్రి వరకు శ్రీవారి గర్భాలయానికి దర్శనానికి అనుమతింపబడుతుంది. ప్రజలు దర్శనము చేసుకుంటూనే ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైన ఈ ఒక్క మాట చెప్పి సాధించుతాను. భక్తితో శ్రద్ధతో ఏకాదశి వ్రతము చేసిన వాళ్ళు కానీ, అసలు ఏకాదశి అన్న శబ్దము ఉచ్చరించిన ఆకరణించిన యమకింకరులు వారి దగ్గరకు రానే లేరు అని కూడా పద్మపురాణం నందు చెప్పబడింది. ఈ ఏకాదశి వ్రతమును మనసారా బంధుమిత్రులతో ఆచరించి భగవంతుని యొక్క అనుగ్రహమును పొందవలనని మనసారా కోరుకుంటూ నేను వెంకటేశ్వర స్వామి మీద వ్రాసిన ఒక పాటను నేనే బాణీ కట్టి నా చేతనైన విధంగా పాడుతున్నాను. దయతో ఆలకించండి.
7 కొండల వెంకటేశ వేడుకొందును కావగా, వీడని మోహాల బ్రతుకు వాడిపోయే లోపుగా, 7 కొండల వెంకటేశ వేడుకొందును కావగా, వీడని మోహాల కాల బ్రతుకు వాడిపోయే లోపుగా ఏడు కొండల వెంకటేశ వేడుకొందును కావగా కలవనుచు లేవనుచునుందురు తెలియ తరమా నీదు నికి కలవనుచు లేవనుచునుందురు తెలియ తరమా నీదు నికి కలవు లేవను కలతబాపి కలవు లేవను కలతబాపి కనికరముతో కావరావ ఏడు కొండల వెంకటేశ వేడుకొందును కావగా వీడని మోహాల బ్రతుకు వాడిపోయే లోపుగా ఏడు కొండల వెంకటేశ వేడుకొందును కావగా నీదు నామము నాదు నీమము నీదు రూపే నిండే హృదయము నీదు నామము నాదు నీమము నీదు రూపే నిండే హృదయము నీదు పదమే పరమ పదము నీదు పదమే పరమ పదము నీవే నాకు గతియు మోక్షము ఏడు కొండల వెంకటేశ వేడుకొందును కావగా వీడని మోహాల బ్రతుకు వాడిపోయే లోపుగా ఏడు కొండల వెంకటేశ వేడుకొందును కావగా బరితి గించిన మానవతను దరిని జేర్చే దారి చూపు బరితి గించిన మానవతను దరిని జేర్చే దారి చూపు కరుణ నిండిన కనుల కాంతి కరుణ నిండిన కనుల కాంతి జగము నింపి జనుల బ్రోవు ఏడు కొండల వెంకటేశ వేడుకొందును కావగా వీడని మోహాల బ్రతుకు వాడిపోయే లోపుగా ఏడు కొండల వెంకటేశ వేడుకొందును కావగా వేడుకొందును కావగా వేడుకొందును కావగా.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.